లక్ష్మీదేవే నిన్ను ప్రేమించిందిట, ఇక నేను ప్రేమించడంలో ఆశ్చర్యమేమున్నది? కాబట్టి నా వల్ల మాత్రమే నీకు మోహం వస్తుంది అన్నం, నన్ను కూడా నీ భార్య చేసుకో అని ప్రార్థిస్తున్నాను. ప్రభు, నువ్వెవరివో తెలిసిన పురుష సింహానివి, మగవాళ్లల్లో సింహం లాంటివాడివి. సింహం శ్రేష్ఠత శబ్దం, పురుష సింహం అంటే చాలా గొప్పవాడని అర్థం. ఈవిడ చాలా గొప్పదండో, రుక్మిణీదేవి దగ్గర ఉన్న తెలివితేటలు ఇంకెవరి దగ్గర ఉండవు. అమ్మవారు కదా, ఆవిడ ఎంత తీవ్రమైన బాణం వేసిందంటే, ఇక్కడ శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కొరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడిత కొనిపోయదనంచునున్నవాడు ఆ యథమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. ఓ లక్ష్మీస్వరూప, నువ్వు పురుష సింహానివి, పురుషుల్లో గొప్పవాడివి. ఒకసారి ఒక అడవిలో ఒక సింహం వేటకి వెళ్ళింది, ఒక జంతువుని వేటాడింది. వేటాడి ఆ మాంసం తినాలనుకుంది, ఎంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. సింహం దగ్గర ఉన్న ఆహారం నక్క పట్టుకుపోవాలనుకుంది. అప్పుడు సింహం ఏం చేస్తుంది, ఏమే నక్క నువ్వెంత, నీ బతుకెంత, ఎండిపోయిన డొక్కతో ఉన్న నక్క నా పక్కన చేరి నక్కి నేను తినాలనుకున్న నా వేటను ఎత్తుకుపోతావా అని ఒక్కటిచ్చుకుంటుంది సింహం. నువ్వు పురుషుల్లో సింహానివి, శిశుపాలుడు నక్క, నేను ఆహారాన్ని. నీ ఆహారమైన నన్ను నక్కెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటావా, తర్వాత నీ ఇష్టం. అంటే నన్ను పట్టుకెడితే సింహం, లేకపోతే నీవేమిటో ఆలోచించుకో. ఏమండి ఇంత మాట అన్నాక భర్త ఏమైపోతాడు? నేను నిన్ను సింహం అంటున్నాను, శిశుపాలుణ్ణి నక్క అంటున్నాను, నేను నీ సొమ్ము అంటున్నాను. సింహం సొమ్ము నక్క పట్టుకుపోతూ ఉంటే సింహం చూస్తూ ఊరుకుంటుందా? అలా ఊరుకుంటే అది సింహమా? కాబట్టి నువ్వు సింహమో ఇంకో సింహమో నువ్వే ఆలోచించుకో. అప్పుడప్పుడు లేడీస్ ఇలా అంటే బంగారపు బేడీ ఇస్తుంది, ఒక్క దెబ్బకి మారిపోకుండా ఉంటారటండి. ఒకసారి ఆలోచించండి, ఏ స్త్రీ అని అలా అన్నాక ఆ పురుషుడు వెంటనే పౌరుషంతో పెడతాడనమాట. అందుకని ఆవిడ అంత మాట అంది. మళ్ళీ అంత మాటని, మహాత్మా ఇలా అన్నానని ఏమనుకోవద్దు, నేను ఎప్పుడు నీ పాదదాసినందిట. ఇవి టెక్నిక్స్, ఎప్పుడు ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో తెలియాలి. అంతలోనే కాళ్ళు పట్టుకోవాలి, అందితే జుట్టు పట్టుకోవాలి, కొంచెం దెప్పాలి, ఎప్పుడూ దెప్పకూడదు. అందుకని ఏమన్నారంటే భాగవతంలో రాముడు ఏకపత్ని వ్రతుడు అవడానికి కారణం సీత తప్ప రాముడు కదట, రాముడు గొప్పతనం కదట, సీత వల్ల రాముడు ఏకపత్ని వ్రతుడయ్యట. ఎందువల్ల భాగవతంలో 9వ స్కంధంలో చెప్పారు, సీత సిగ్గుపడుట కలిగి భర్త వచ్చినప్పుడు అని కొంచెం సిగ్గుపడేది. ఆ మాత్రం సిగ్గుపడాలి, భర్త వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఏ వచ్చావు అని ఇలా నిలబడితే వాడు హడిలిపోతాడు. అందుకని కొంచెం సిగ్గుపడేది. సింగారమును కలిగి స్నానం చేసి అలంకారం చేసుకోవాలట, చక్కగా అలంకరించుకుని సెంటు కొట్టుకుని భర్త దగ్గరికి వస్తే ఆ భర్త ఆనందపడతాడనమాట. భర్త పొద్దునుంచి సాయంకాలం దాకా హార్డ్వేరుగా, సాఫ్ట్వేర్ అనే పేరుతో హార్డ్వేర్ ఉద్యోగం చేసి నానాయాత్ర పడి ఇంటికి రాగానే ఈ జుట్టు విరబోసుకుని పాచిపళ్లతో కంపు శరీరంతో వచ్చి వచ్చావా అంటే వాడు చచ్చిపోతాడు. కనుక సింగారమును కలిగి చక్కగా అలంకరించుకోవాలి, శుభ్రంగా ఉండాలి, అప్పుడు వాడు ఆనందపడిపోతాడట. తర్వాత భక్తి కలిగి కొంచెం భర్త మీద భక్తి చూపించాలి. చాలా భయము కలిగి అప్పుడప్పుడు ఆయన కోపం వచ్చిందనుకోండి, పాపం నానా ఒత్తిడితో వస్తాడు కదా, ఉద్యోగం చేసి చేసి విసిగిపోయి వస్తాడు. వాళ్ళ బాస్ వీడిని యాసని తిట్టాడు, దాంతో వీడు మండి ఇంటికి వస్తాడు. రాగానే ఏం అలా ఉన్నావు అని నువ్వు కూడా ఎగిరితే ఏమైపోతాడు పాపవాడు. అందుకని కొంచెం భయం చూపించు, అయ్యో పాపం అలసిపోయిచ్చారా, ప్లీజ్ రండి అని గడ్డం పట్టుకుని కూర్చోబెట్టి ఒక్క టీ ఇస్తే ఆ దెబ్బకి పడిపోకుండా ఉంటాడు వాడు. అందుకని భయము చూపించాలి, నయము చూపించాలి, వినయము చూపించాలి, ప్రియము చూపించాలి. ఇలా చూపించి నయము ప్రియము కలిగి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసుకుని అన్నాడు. అందుకే సీత ప్రవర్తన వల్ల రాముడు మారాడంటాడు. అందువల్ల ఆవిడ ఏమంటుందంటే ఎప్పటికప్పుడు మళ్ళీ, ప్రభు నేను నిన్ను పౌరుషం రేకెత్తించడానికి అలా అన్నాను, నేను మాత్రం నీ పాదదాసిని, నన్ను అనుగ్రహించు. ఇంకా నా వైపు నుంచి నీకు అన్ని రకములుగా ఆహ్వానం పిలిచాను, ఆహ్వానం అందించేశాను, నువ్వు రావడమే పని. అంకిల్లి చెప్పలేదు అంటే ఇంకా అడ్డం చెప్పట్లేదు, వచ్చేయి అంది ఆవిడ. చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జగించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొన్ని పొమ్ము వచ్చేదన్. నేను రమ్మని పిలిచాను, ఇంకా ఏ అడ్డంకి చెప్పట్లేదు. రేపే ఆలస్యం చేయకుండా నువ్వేం చేస్తావు, రేపు బయలుదేరి మా కుండినపురానికి రా, ఒంటరిగా రావద్దు. చతురంగ బలంబుల తోడ, చతుహు అంగ చతురంగ అంటే నాలుగు రకముల బలములతో రా. పూర్వం యుద్ధం చేసేవాళ్ళు గుర్రాల మీద ఎక్కి యుద్ధం చేసేవారు, దానికి అశ్వ సైన్యము అని పేరు. రథాల మీద ఎక్కి కొందరు మంది యుద్ధానికి వచ్చేవారు, దానికి రథసేన. కొంతమంది ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేసేవారు, దానికి గజసేన. కొంతమంది కాలినడకన యుద్ధం చేసేవారు, వాళ్ళని పదాతి దళము, కాలు బలము, కాల్బలం. ఈ విధంగా రథ గజ తొరగ పదాతి దళములనే నాలుగు రకముల సైన్యమును వెంట పెట్టుకుని మా నగరానికి రా. అక్కడికి వచ్చి శిశుపాలుణ్ణి, జరాసంధుణ్ణి, దంతవక్త్రుణ్ణి, పౌండ్రక వాసుదేవుణ్ణి, విదూరధుణ్ణి అందరినీ జయించి చీల్చి చెండాడి నన్ను పట్టుకుపో, నన్ను రాక్షస వివాహం చేసుకో. రాక్షస వివాహం అంటే రాక్షసులు చేసుకునే పెళ్లి కాదు. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి ఇష్టమైనప్పుడు అమ్మాయి వైపు వాళ్ళు అబ్బాయి వైపు వాళ్ళు ఈ పెళ్లి వద్దు అని అడ్డం చెప్పినప్పుడు పెళ్లి కొడుకు వెళ్ళి అమ్మాయిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటే దానికి రాక్షస వివాహం అని పేరు. అందుకని నా వైపు వాళ్ళలో కొంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నారు గనక వాళ్ళని జయించి నన్ను పట్టుకుపోయి రాక్షస వివాహం చేసుకుని నేను వచ్చేస్తాను. రావడం నాకు తెలియక, పట్టుకెళ్ళడం నీకు కష్టం, అందుకే ఇన్ని విషయాలు చెప్పాను. అక్కడ తాకుండా ఇంకేముందో తెలిసావిడ, కొంచెం క్లూ కూడా ఇచ్చింది నీకు. రుక్మిణి, నువ్వెక్కడో అంతఃపురంలో ఉంటావు, నేను అంతఃపురంలోకి వచ్చి నిన్ను ఎత్తుకుపోవాలంటే కష్టం, నిన్ను పట్టుకెళ్ళాలంటే అంతఃపురంలోకి రావాలి. అంతఃపురంలోకి కాపలావాళ్ళు రానివ్వరు కదా, కాపలావాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు, జడ్డు టైప్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. అందువల్ల ఎక్కడో అంతఃపురంలో ఉన్న నిన్ను పట్టుకెళ్ళాలంటే కాపలావాళ్ళని చంపవలసి వస్తుంది. ఇంతమందిని చంపి హింసతో నిన్నేం పట్టుకెడతాను అని నువ్వు అనుకుంటావేమో, ఆ భయం నీకు అక్కర్లా. పెళ్లికి ముందు నేను మంగళ స్నానం చేస్తాను, పన్నీటితో స్నానం చేశాక అలంకారం చేసుకుంటాను. అలంకారం చేసుకుని మౌన వ్రతముతో ఊరి చివర ఉన్న శివాలయానికి వెడతాను. అక్కడున్న శివుడికి పేరు నీలకంఠేశ్వరుడు, అంటే నందుండేశ్వరుడు, ఆయన దగ్గరికి వెడతాను. నేను వెళ్ళి ఆ పరమాత్ముణ్ణి పార్వతిని పూజిస్తాను, భక్తితో సేవిస్తాను. మౌన వ్రతముతో పార్వతీ పరమేశ్వర పూజ అయ్యాక అక్కడున్న ముత్తైదువులకి కానుకలు ఇచ్చి గుడి వెంబడి కిందకి దిగుతాను. ఆ గుడి కొంచెం ఎత్తు మీద ఉంటుంది, కొండ మీద ఉంటుంది, ఇప్పటికీ ఆ గుడి ఉందని చెప్పాను కదా, మీరు వెళ్ళి చూడచ్చు ఎప్పుడన్నా. ఆ గుడి మెట్లంబట కిందకి దిగుతున్నప్పుడు నా దగ్గర కాపలవాళ్ళు ఉండరు, కాపలవాళ్ళు ఉండరు గనక గుళ్ళోంచి కిందకు వస్తున్నాను గనక, ఏది పెళ్లి కూతురుగా పూజలు చేసుకుని గుళ్ళోంచి కిందకు వస్తాను గనక, ఆ వస్తున్నప్పుడు నువ్వు నన్ను పట్టుకుపోతే ఎవరితో యుద్ధం చేయక్కర్లేదు, ఈజీ పట్టుకుపోవటం తేలిక. అమ్మ బాబోయ్, ప్రేమించిన వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమైందా? అలా ఉండాలట. కాకపోతే ముందే చెప్పాను, ఆవిడ పట్టుకున్నది పరమాత్మని. మనం పట్టుకునేది ఎప్పుడు ములక్కొమ్మ పట్టుకోకూడదు, ములగ చెట్టు ఎక్కితే విరిగిపోయి కింద పడతాం, మర్రి చెట్టును పట్టుకుంటే లాభం. ఆ పరమాత్మని ఇలా చెప్పి నువ్వు హాయిగా పట్టుకుపోవడానికి ఇది సులభ మార్గము అన్నది. ఆ తర్వాత ఇదంతా ఎవరు చెప్పారు, అగ్నిద్యోతనుడు కృష్ణుడికి చెప్పి మా అమ్మాయి చెప్పిన మాటలన్నీ విన్నావు కదా, ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను విను. అమ్మాయి ప్రేమ సందేశం చెప్పాను, ఆ అమ్మాయిని ఎలా పట్టుకు వెళ్ళాలో చెప్పాను, ఇప్పుడు మా అమ్మాయి అందం చెప్పాలి కదా. అసలు ఆవిడ అందం గురించి తెలిస్తే ఇప్పటికిప్పుడే నువ్వు మూర్చిపోయి నాతో వచ్చేస్తావు, అంత సుందరి. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులు ఊరులు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము కంబు సౌందర్య మంగళము గళము పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు జతమత్త మధుకర శ్రేణి వేణి. మా అమ్మాయి సౌందర్యం గురించి చెబుతున్నారు విను. అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఉంటాయి కదా, చెట్లకి చిగుళ్ళు పుడతాయి, ఆ చిగురుటాకులు చూసే ఉంటారు మీరు, చిగుళ్ళు ఎర్రగా కోమలంగా ఉంటాయి. మా అమ్మాయి అరికాళ్ళు కూడా కోమలంగా మృదువుగా చిగుళ్ళ వలె ఉంటాయి. అంత మృదువైన పాదములు. బంగారపు అరటి బోదల్ని తిరస్కరిస్తాయి ఆమె ఊరువులు. ఇంకా నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంటుందిట. నిజంగా ఆవిడ నడువు చూస్తే అంత సన్నగా ఉండేది. పూర్వం అంటే మరి అంత ఆడవాళ్ళు చక్కగా నృత్యం చేసేవారు, ఎక్సర్సైజులు చేసేవారు, అందుకని ఆవిడ నడుము చూస్తే ఉందా లేదా అన్నట్టుగా ఉండేదిట. ఇంకో జుట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి కిందకి నేలదాకా వెళ్లాడుతూ ఉండేది. ఆ జుట్టు ఎలా ఉంటుంది? నల్లని తుమ్మెదల యొక్క వరుస వలె ఉంటుందట. తుమ్మెదలు ఎలా ఉంటాయో అలా నల్లగా ఒత్తుగా ఉంటుంది అనమాట జుట్టు. ఇంకా ఆవిడ నుదురు అర్ధచంద్రబింబాన్ని తిరస్కరిస్తుంది. ఆవిడ చేతులున్నాయి ఎర్ర తామర పువ్వుల్లో ఉంటాయట. అరుణప్రభా మనోహరములు అన్నారు. ఎర్రని కాంతితో మనస్సును ఆకట్టుకుంటాయి ఆ చేతులు. ఇంకా కంఠం శంఖంలా నున్నగా అందంగా పవిత్రంగా ఉంటుంది. ఇంకా ముక్కు ఉంటుంది సంపంగి పువ్వులో ఉంటుంది. కనుబొమ్మలున్నాయి మన్మధుని యొక్క విల్లులో ఉంటాయట. మన్మధుని ధనుస్సులో ఉంటుంది. ఇప్పుడు ఇలా చూడండి, కనుబొమ్మలు చూస్తే ధనుస్సులో కనపడతాయి మనకు. అదో ధనుస్సు, అది మన్మధుని యొక్క ధనుస్సులో ఉంటుందిట. భావజాసుగముల ప్రాపులు బొమ్మలు. ఇంకెంతెందుకు? అటువంటి సుందరి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కృష్ణ ఆమెను గురించి కొన్ని వేల పొగడ్తలు అనవసరం. ఆ ఎల్లనాగ నీకు తగు, ఆ సుందరి నీకు సరిగ్గా సరిపోతుంది, నీకోసమే రుక్మిణి పుట్టింది. అంగనకు తగుదీవు, ఆ అమ్మాయికి నువ్వు సరిపోతావు, నీకు ఆమె, ఆమెకు నీవు సరిపోతారు. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే, ఒకరి కోసం ఒకరు పుట్టారు. మా ఉపాధ్యాయులయాన పెండ్లి యగు తప్పదు. మా గురువుల మీద ఒట్టేసి చెబుతున్నాను. ఈ గురువు గారు అంటున్నారు ఏమని, మా గురువుల మీద ఒట్టు, నిజం చెబుతున్నాను విను. మీ ఇద్దరికీ పెళ్ళై తీరుతుంది అని మిమ్మల్ని చూడగానే నేను కనిపెట్టాను, మీ వివాహం జరిగి తీరుతుంది. జాడ్యములేలా, ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు. జాడ్యము అంటే జడస్య భావ జాడ్యం. ఇంకా మందకొడితనం ఎందుకు? చురుగ్గా ప్రయాణమై రా, ఆలస్యం చెయ్యొద్దు. నీవు నీ తోయము వారి గూడి కొన్ని తోయరుహానన్న దెత్తు కాని విచ్చేయుము శత్రులన్నురుము చేయుము చేయుము శోభనం విలన్. నీవు తక్షణం నీ మిత్రుల్ని నీ సైనికుల్ని నీ వారిని వెంట పెట్టుకుని చెక్క 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 నాతో పాటు కలిసి విదర్భరాజు గారి దగ్గరికి రావాలి. కుండినపురంలో అడుగు పెట్టాలి. శత్రువులందరినీ చీల్చి చెండాడాలి. మా అమ్మాయిని పట్టుకు వెళ్ళాలి. ఆమెను పెళ్లి చేసుకోవాలి. మీ ఇద్దరికీ కళ్యాణమైతే లోకమునకు శుభమవుతుంది. మీ కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది. ఇతరుల కళ్యాణం వాళ్ళ కళ్యాణమే, కానీ మీ కళ్యాణం లోకమునకు శుభప్రదం. కాబట్టి తక్షణం వచ్చి పెళ్లి చేసుకో అనగానే శ్రీకృష్ణుడు అంతా విని నవ్వి, ఇంతకీ లగ్నం ఎప్పుడు అన్నట్ట. అంటే రేపు కాక ఎల్లుండి రాత్రిపూట లగ్నం అన్నాడు. ఓహో, అయితే ఎల్లుండి రాత్రి వరకు ఇంకా టైం ఉంది, పర్వాలేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇందాకటి నుంచి నువ్వు నానాయాతన పడిపోయి ఆవిడ అందం వర్ణించావు. ఆవిడ నన్నే ప్రేమించి మనసా వాచ కర్మణ నన్నే కోరుకుంటోందని నన్ను తలుచుకుంటోందని చెప్పావు, ఇది నాకు తెలియదా? నేను కూడా ఆవిడ పుట్టినప్పటి నుంచి రోజు ఆవిడనే తలుచుకుంటూ ఉంటాను. ఆమెను తలుచుకుని రేయి రాదు నాకెన్నడు కూర్కు అన్నాడు ఆయన. రాత్రిపూట నిద్రపోకుండా ఏడుస్తున్నాను నేను కూడా. భగవంతుడు అన్నాడండి ఆ మాట, రుక్మిణిని తలుచుకుని రాత్రిపూట నేను నిద్రవడం లేదు. ఆవిడ నాకు నా శరీరంలో ఒక ప్రాంతం, ఒక భాగం, నా హృదయంలో నిత్యం కొలువై ఉంటుంది. అందుకే ఆమెను తలుచుకుని రాత్రుళ్ళు నేను నిద్రపోవటం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట విన్నాను కదా, ఇక బయలుదేరదాం. ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకో, రేపు ఉదయమే మనిద్దరం ప్రయాణం అవుదాం. ఆవిడ సైన్యంతో రమ్మంది, కానీ నేను సైన్యంతో వస్తే బాగుండదు, రెండో కంటివాడికి తెలియకుండా మనిద్దరం బయలుదేరి వెళ్ళిపోదాం. ఏ నిజానికి తెలుగులో రెండో కంటివాడికి అంటాం, కానీ సంస్కృతంలో అషడక్షీణము అంటారు, ఆరు కళ్ళకి తెలియకూడదు అని. ఎందుకనేది తెలిసిన రహస్యం అంటే ఇద్దరు మధ్యలో కదా ఉండేది. ఇద్దరంటే నాకు రెండు కళ్ళు ఆవిడకి రెండు కళ్ళు కదా. అప్పుడు నాలుగు కళ్ళు అయితే రెండో కంటివాడికి తెలియకుండా ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరం ఒంటి కంటివాడు కాదు కదా, కళ్ళు లేనివాడు కాదు కదా. అందుకని సంస్కృతంలో అషడక్షీణము అని ఒక పదం వాడతారు. కానీ వ్యవహారంలో అలా మాట్లాడతాం. అంటే ఈ ఇద్దరికి తప్ప మరొకరికి తెలియకూడదని ఉద్దేశం. మనిద్దరం కలిసి రహస్యంగా పోదాం అని ఆ రాత్రి అగ్నిజ్యోతనుడికి ఎన్నో సన్మానములు చేసి తన మంచం మీద పడుకోబెట్టి తాను స్వయముగా జీడిపప్పులు కిస్మిస్సులు ఆవు నెయ్యితో తయారు చేసిన, ఆవు పాలతో తయారు చేసిన క్షీరాన్నం పెట్టాడు. కృష్ణుడు తయారు చేసిన ఆహారం, ఎప్పుడైనా అప్పాజీ చేసిన ప్రసాదం మనం కూడా తిందామే. అలా తింటే ఆ యోగమే యోగం కదా, మహాయోగం అనమాట. ఆయన చేతి ప్రసాదం అంటే ఏమిటి? నిన్న ఒకరే మీకు దానికోసమే చెప్తున్నాను, ఒక నేరేడు పండు తీసుకుని నా చేతిలో పెట్టారు. ఆ నేరేడు పండు తీసుకోగానే అప్పటిదాకా ఎందుకో కొంచెం నా గొంతు నొప్పిగా ఉంది, అది తినగానే మర్నాడు మళ్ళీ యథాప్రకారంగా పద్యాలు పాటలు పాడగలిగాను. కొంచెం ఆ పూట ఎందుకో కొంచెం తేడా వచ్చింది నాకు. ఎలా ఉన్నా ఏదో చెబుతాం కానీ కొంచెం కంఠం సహకరించకపోతే ఎలా? మరి స్వామీజీ ఏం చేశారు, ఆ గంపలోంచి రెండు నేరేడు పళ్ళు తీసుకుని ఇదిగో ఓ పండుని నా చేతిలో పెట్టారు, జంబూ ఫలం. ఆ జంబూ ఫలం పట్టుకెళ్ళి నేను మా అమ్మాయి అందరం కొంచెం కొంచెం తినాం. ఇంతే నేను తిన్నది, ఎంత పెసరు. ఆ నేరేడు పండు తినడంతో ఈ కంఠం అంతా హాయిగా ఉంది. మళ్ళీ ఎక్కడ నొప్పి లేదు, దగ్గు లేదు. మీరు చూస్తున్నారు కదా ఇన్నేసి గంటలు ఎక్కడ తుమ్మడం దగ్గడం ఉందా, వింటున్న మీరు దగ్గుతున్నారు కానీ మధ్యలో. ఏదో తింటుంటే ఇంకో డొక్కలు ఎగరేసేట, వీడు తింటున్నట్ట పక్కవాడు అని ఎగరేయడం మొదలెట్టాట. అలాగా నానాయాత్ర పడి రెండున్నర ఐదు గంటల ప్రవచనం నేను చెబితే అక్క ఎదురుకుండా కూర్చున్నవాడు దొక్కుతున్నాడంటే ఈ నేరేడు ఫ్రెండ్ ఎఫెక్ట్ మీకు పోయింది, నాకు హాయిగా ఆరోగ్యం కలిగిందనమాట. పరమాత్మని యొక్క లీలలు అంత గొప్పవి. ఆయన చేతి ప్రసాదం మృదు మధురం, అది అమృతం కంటే గొప్పది. అది ఈ పూట అగ్నిజ్యోతనుడు తిన్నాడు, ఆయన జాతకం మారింది, హాయిగా పడుకున్నాడు అక్కడ. ఆయన తెల్లవారుజామున ఇద్దరూ లేచారు. కృష్ణుడు స్నానం చేసి పీతాంబరం పసుపచ్చ బట్ట కట్టుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఒళ్ళంతా చందనం పూసుకున్నాడు, అలంకరించుకున్నాడు. ఈ అగ్నిజ్యోతనుడు కూడా తనకి కృష్ణుడిచ్చిన వస్త్రములు, మంచి వస్త్రములు కట్టుకున్నాడు, అలంకరించుకున్నాడు. ఆ తరువాత వాళ్ళ సారథి పేరు దారుకుడు, కృష్ణుడి యొక్క సారథి పేరు దారుకుడు. ఆయన శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని అలంకరించి సంసిద్ధం చేసి పట్టుకొచ్చాడు. ఆ రథమునకు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములని నాలుగు గుర్రములుంటాయి. ఈ నాలుగు గుర్రములు రథమునకు పూంచి సారథి పట్టుకొచ్చాడు. ఈ గుర్రములు నాలుగు పూంచిన రథం సంసిద్ధమయ్యింది. కృష్ణుడి యొక్క భవనం బయట అది సిద్ధంగా ఉంది. ఈ రథానికి ఎప్పుడూ జెండా ఉంటుంది. పూర్వం ప్రతివాడు రథానికి ఒక జెండా కట్టుకునేవాడు. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క రథం మీద ఉన్న జెండా గరుడ ధ్వజం. గరుత్మంతుడు జెండా మీద ఎప్పుడూ గుర్తుగా ఉంటాడు. ఆ గరుడ ధ్వజం రెపరెపలాడుతున్నది. పైగా సారథి రథంలో పాంచజన్యమనే శంఖం, శారంగమనే కోదండం, సుదర్శన చక్రం, సునందమనే ఖడ్గం, కౌమోదకి గద, ఇవన్నీ అందులో పెట్టాడు. ఈ ఆయుధాలు పెట్టాడు. ఇలా ఆయుధములతో రథం సంసిద్ధమయ్యింది. కృష్ణుడు బయటకు వచ్చాడు. రథం చుట్టూ ప్రదక్షిణ చేసి రథం ఎక్కాడు. చెయ్యూత ఇచ్చి చేత్తో పట్టుకుని మరీ రథం ఎక్కించాడు అగ్నిజ్యోతనుడిని. పాప అగ్నిజ్యోతనుడు చెంగుని రథంలోకి ఎక్కలేడు, దూకలేడు. అందుకని ఆయనకి చేయూతనిచ్చి రథం ఎక్కించుకున్నాడు. కృష్ణుడితో పాటు ఆయన రథంలో ప్రయాణం చేశాట. శ్రీకృష్ణ పరమాత్మ వెహికల్లో ప్రయాణం చేసే అవకాశం ఆయనకి పట్టింది. అది మహాయోగం. ఇప్పుడు సారథి చక్క చక్క రథం తోలుతూ ఉంటే ఈ రథం కేవలం 3 గంటల కాలములో విదర్భ దేశానికి వెళ్ళిపోయింది. ఈయన 7 అహోరాత్రాలు నడిచాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ రథం కేవలం 3 గంటల 2 నిమిషములలో వెళ్ళింది అని గర్గసంహిత వల్ల తెలుస్తుంది. అంత వేగంగా రథం వెళ్ళిపోయింది. ఈలోపు తెల్లవారితే పెళ్లి కదా, ఈరోజు ప్రయాణం, ఆ మర్నాడు రాత్రి వివాహం. అందుకని పెళ్లి కొడుకు గారు శిశుపాలుడు గోదానం చేసుకుని వచ్చాడు. గోదానం అంటే ఆవులు దానం చేయడమే కాస్తమా. పెళ్లి కొడుక్కి పెళ్లికి ముందు ఒక శుభముహూర్తంలో గోళ్లు కత్తిరించడం, తల వెంట్రుకలు కత్తిరించడం, మేసవులు కత్తిరించడం, వీటికి ప్రక్రియకి కూడా గోదానం అని పేరు సుమా. ఇలాంటి గోదానం చేశారు. ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్లలో గోళ్లు అవి కత్తిరించి ఆ కత్తిరించిన వాడికి 10 రూపాయలు వేస్తారే. ఈ సంప్రదాయం వరకు గోదానం అని పేరు. గోళ్లు కత్తిరించుట, జుట్టు చక్కగా క్షవరం చేయించుకున్నట, పెళ్ళయ్యాక 16 రోజుల దాకా గడ్డం గీయకూడదు మరి. అందుకని అన్ని ముందే అడ్డంగా పెరిగిన దాన్ని కాస్త కత్తిరించుకునే ప్రక్రియ పెట్టారు. దాన్ని గోదానం అంటారు. ఇవన్నీ చేసుకున్నాడు వాడు. చేసుకుని పెళ్లి కొడుకు పెళ్లికి తరలి వచ్చాడు. వాడు తెగ మురిసిపోతున్నట్ట, నేను నక్కం తొక్కొచ్చుంటాను, లేకపోతే నాకు రుక్మిణి వెంట అందగత్తె దొరుకుతుందా, ఈ బాబోయ్ ఏమి సంబంధం ఏ సంబంధం అనుకుని ఆనందపడిపోతూ వీడు ఈ దిక్కుమాలిన వేషాన్ని ఇలా మెలేసుకుంటూ ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని వచ్చాడు. వెంటనే భీష్మక మహారాజు గారు పెళ్లి కొడుక్కి మంచి విడిదిచ్చాడు. ఎప్పుడు కూడా పెళ్లి కొడుక్కి బాగా ఇవ్వకపోతే అలుగుతాడు వాడు, అందుకని వాడికి మంచి మకాం ఇచ్చారట. వాడితో వచ్చిన వాళ్ళందరికీ మీ ఇష్టం వచ్చిన రూముల్లో పడి ఉండండి అన్నారు. వీళ్ళతో పాటు బోలెడంత మంది జనం కూడా సైనికులు వచ్చారు కదా, ఈ సైనికులంతా ఊళ్ళోకి వస్తే కష్టం, అందుకని ఊరవతల పొలాలలో తాత్కాలిక శిబిరాలు అంటే టెంపరీ టెంట్స్ వేసి అందులో పొలాలలో విడిదిచ్చేశారు ఈ మొత్తం సైనికులందరికీ. నిజమునకు ఇంత సైన్యం అక్కర్ల పెళ్లికి వచ్చేటప్పుడు వాడికి భయం ఏమిటంటే ఈ పెళ్లికి కృష్ణుడు వస్తాడు, వస్తే యుద్ధం అవుతుంది, యుద్ధం అయినప్పుడు సైన్యం సహాయం ఉండాలి అని అక్షౌహిణి సైన్యంతో వచ్చేటవాడు. ఆ సైన్యమునకు కూడా భీష్మక మహారాజు గారు మకాం ఇచ్చాడనమాట, భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈలోపు జరాసంధాదులు ఏమనుకున్నారు, ఈ రుక్మిణీ శిశుపాలుర యొక్క కళ్యాణం జరగకుండా చెయ్యడానికి కృష్ణుడు ఏదో పథకం వేస్తాడు, అప్పుడు కృష్ణుడిని తన్ని సంహరించి అయినా రుక్మిణిని శిశుపాలుడికిచ్చి మనం దగ్గరుండి పెళ్లి జరిపించాలి, కాబట్టి మనం కూడా సైన్యంతో వెడదాం అని జరాసంధుడు, పౌండ్రక వాసుదేవుడు, దంతవక్త్రుడు, విదూరధుడు, శాల్వుడు వీళ్ళంతా ఒక్కొక్క క్షౌహిణి సైన్యంతో వచ్చేశారు. ఈ సైనికులందరినీ కూడా బయట విడుదలిచ్చి వాళ్ళందరికీ భోజనాది వసతులు ఏర్పాటు చేశాడు భీష్మకుడు. జరాసంధాదులు గొప్పవాళ్ళు కదా వాళ్ళు, అందుకని మహారాజులందరికీ మంచి మంచి విడుదలిచ్చారు. అంటే నిజానికి ఇది పెళ్లి కాదు, యుద్ధానికి వచ్చినట్టుగా ఉంది, పులవామాలో ఉంది అది. ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడ సైనికులతో వాళ్ళు పకడ్బందీగా వచ్చారు. ఈలోపు ఈ విషయం బలరాముడికి తెలిసింది. అసలు విషయం పూర్తిగా విన్నాక ఆయన కొంచెం కంగారు పడ్డట. నిజానికి బలరాముడికి తెలియదా కృష్ణుడి సంగతి, అయినా సరే తమ్ముడు తమ్ముడే కదా, మానవ జన్మ ఇచ్చాక తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోటి ఆయన ఏమనుకున్నాడో తెలుసా, హరి ఒకడేగినాడు మగధాధులు చైద్యహితానుసరులై నరపతులందరే నిజనినారు కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి నంచు వేగతానరిగే హలాయుతుండు కమలాక్షుని జాడననేక సేనతో. అయ్యో, ఎవరో ఒక ఆయన వచ్చి పిలిస్తే కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకోవడానికి ఒంటరిగా వెళ్ళిపోయట, నాకు మాట వరసకైనా చెప్పలేదు, అక్కడ శిశుపాలుడికి సాయం చేయడానికి జరాసంధాదులు సైన్యంతో వచ్చారు, కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు, అమ్మాయిని రుక్మిణిని ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది, అలా యుద్ధమే చేస్తాడా కృష్ణుడు, రుక్మిణిని రక్షిస్తాడా, పెళ్లి కూతురు పక్కనుండగా పెళ్లి కొడుకు యుద్ధం చేయడం ఏం బాగుంటుంది, మా కృష్ణుడికి నేను సాయం వెడితే బాగుంటుందనుకుని కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుండి కూడా సోదర ప్రేమతో కృష్ణుడికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వకుండా ఉండడానికి బలరాముడు ఒక అక్షౌహిణి సైన్యంతో ఈయన బయలుదేరాడు కృష్ణుడికి సాయానికి. ఈ బలరాముడికి కృష్ణుడికి ఓ తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు సాత్యకి, సత్యకుడి కొడుకు అంటే కజిన్ అన్నమాట ఈయన. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని మంచి సైన్యంతో బయలుదేరి వెళ్ళాట. అంటే మొత్తం మీద అటు సైనికులు ఇటు సైనికులు ఎవడి దాడిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. కళ్యాణ వేదిక రణరంగం కింద మారుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఎవరికి వాళ్ళు సైనికులతో సంసిద్ధులై వచ్చారు. ఇంకా ఈ గందరగోళం ఇలా ఉండగా ఇంకా కృష్ణుడేమో మధుర ఈ ద్వారకానగరం నుంచి కుండినపురానికి రాలేదు. ఈలోపు ఇక్కడ రుక్మిణీదేవి మరికొద్దిసేపట్లో ఆవిడ పెళ్లి కూతురు వేషం వేసుకోవాలి, స్నానం చెయ్యాలి, నగలు అలంకరించుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. పెళ్లి కూతుర్ని చేయటం అనే ఓ తతంగం ఉంటుంది కదా, మరి ఈ పెళ్లి కూతుర్ని చేసే తతంగం దగ్గర పడింది. ఆవిడేమో తలుపు లోపల వేసేసుకుని ఇదెక్కడ కర్మరా, అంతకంతకీ ముహూర్తం దగ్గరకు వస్తున్నది, కృష్ణుడు చూస్తే రావడం లేదు అని బెంగపెట్టుకుందిట. ఆవిడకున్న బాధ అంతా ఇంత కాదు. ఇప్పుడు లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఏలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమును బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటికింతడసే నా యత్నం బుసిద్ధించునో భగ్నం బైచనునో విరించి కృతమిభంగిం ప్రవర్తించునో
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుడిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను కూల్యం పదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షంపనిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో.
తెల్లవారితే ముహూర్తం దగ్గరకు వస్తున్నది, లగ్నం తోసుకొస్తున్నది, వివాహానికి ఏర్పాట్లు అయిపోతున్నాయి, ఇంకా కృష్ణుడు రాలేదు. మనస్సు ఆందోళన చెందుతోంది, ఉద్విగ్నం పొందుతున్నది. ఈ బ్రాహ్మడు అగ్నిజ్యోతనుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడా లేదా? మధ్యలో ఎక్కడైనా అలసిపోయి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడా? ఆ మహాత్ముడు అలా నిద్రపోడే, చెప్పిన పని తక్షణం చేసే గురువుగారు, ఆయన నన్ను మోసం చేయడు కదా. ఒకవేళ తీరా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాక కృష్ణుడు నా ప్రేమ సందేశం విని ఎవరో ఒక ఆళ్లవాళ్లు నన్ను ప్రేమించి వార్త పంపితే ఆ మాత్రానికి నేను వచ్చేస్తానా? రాను. మామగారు కబురు పెడితే వస్తాను, కాని కాబోయే భార్యామణి పిలిస్తే రాను అని ఇది తప్పు కింద భావించి రాకుండా అలిగి ఊరుకున్నాడా? ఆ మహాత్ముడు కరుణాస్వరూపుడు, అలా అనుకోడు అని మళ్ళీ అంతలోనే ఆయన అలా అనుకోడేమో అనుకుంటుంది. కృష్ణుడు విన్నాడు వస్తాడనుకుంటుంది, అంతలోనే రాడనుకుంటుంది. బ్రాహ్మడు అగ్నిజ్యోతనుడు అక్కడికి వెళ్ళాడు ద్వారకకు అనుకుంటుంది, వెళ్ళలేదనుకుంటుంది. మధ్యలో నిద్రపోయాడనుకుంటుంది, అంతలోనే నిద్రపోలేదనుకుంటుంది. పరమేశ్వర, నీవు అవ్యాజ కరుణామూర్తివి, ఈశ్వరుడివి, పార్వతీదేవిని భార్య కావాలని ఎంతో బాధపడి తపస్సు చేశావు, కాబట్టి నువ్వు నన్ను రక్షించవా అనుకుంటుంది. శివుడికి నా మీద దయ ఉందా లేదా అని కాసేపు అనుకుంటుంది. మళ్ళీ అంతలోనే ఆ జగన్మాత, ఆది మహాదేవి, ఆర్యా మహాదేవి, పార్వతీదేవి నన్ను రక్షిస్తుందా లేదా, నా భాగ్యం ఎలా ఉందో, నా అదృష్టం ఎలా ఉందో, బ్రహ్మ నా నుదుట ఏ రాత రాశాడో, కృష్ణుడికి భార్యనవుతానా లేక ఏ శిశుపాలుడికి ఓ భార్యనై ఆత్మహత్య చేసుకుంటానా అని పరిపరి విధాలుగా దుఃఖిస్తోంది ఆవిడ. ఈ దుఃఖం వల్ల ఏమైపోయింది? ఇంటిలో తన అంతఃపురంలో తన గదికి తలుపులు వేసుకుని తలుపులు తీయకుండా ఏడుస్తూ కూర్చున్నది. ఎంతలో చెలికత్తెలు వచ్చారు, తల్లి వచ్చింది, తలుపు తట్టారు. అమ్మాయి, నీకు స్నానం చేయించాలి, నీ చేత మంగళ స్నానాలు చేయించి నీకు అలంకారం చెయ్యాలి, తలుపు తీయంటే నేను తీయనని ఏడుస్తూ కూర్చుందిట. అద్దం చూసుకోదు, స్నానం చెయ్యదు, జుట్టు దువ్వుకోదు, అక్కడ ఎన్నో నగలున్నాయి, ఈ నగలేవి అలంకరించుకోదు, తిలకం తీర్చిదిద్దుకోదు, చెవులకు దుద్దులు పెట్టుకోదు, నడుముకి వడ్డాణం పెట్టుకోదు, ఈ విధంగా అలంకారం చేసుకోకుండా పరమశోకంతో కన్నీటితో పానుపును తడుపుతూ ఆ పానుపు మీద పడుకుందిట. ఆవిడ మంచం మీద పడుకుంది, ఆ మంచం మీద మెత్తని పరుపు ఉంది, ఈవిడ దాని మీద పడుకుని ఏడుస్తుంటే ఏడుపుకి పరుపు తడిసిపోయిందిట. ఆ తడిసిపోయిన పరుపు మీదే పడుకుని ఏడుస్తూనే ఉంది ఆవిడ. ఆ సమయమునకు పరమ పవిత్రమైన కుండినపురానికి రథం వచ్చింది, శ్రీకృష్ణ పరమాత్మ రథం వచ్చింది. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ రథం ఊళ్ళోకి అడుగు పెట్టే సమయానికి ఈవిడికి శుభశకునములు అయ్యాయి. అప్పటిదాకా ఏడుస్తుంది కదా ఈవిడ, శ్రీకృష్ణుడు ఊళ్ళోకి రావడంతో ఈవిడికి మంచి శకునములు వచ్చాయట. హఠాత్తుగా ఏడుస్తున్న ఈవిడికి ఎడమ చెయ్యెదిరింది, ఎడమ కన్నెదిరింది, ఎడమ కాలెదిరింది. అమ్మయ్యా, శుభశకునములయ్యాయి, అన్నీ మంచి శకునములే అనుకున్నది. ఆనందపడిపోయింది. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఎడమ వైపు అదిరితే, అది కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పైచ్యం లేనప్పుడు అదిరితే అది చాలా లాభం, శుభమని శాస్త్రం చెబుతున్నది. అప్పుడు ఆవిడ కాస్త కన్నీళ్లు తుడుచుకున్నది. లేకపోతే ఏమనుకుందో తెలిసిన అప్పటిదాకా శ్రీకృష్ణుడు వచ్చిన వార్త తెలియకపోతే విషం తాగి కానీ, నీళ్లల్లో దూకి కానీ, ఉరి వేసుకుని కానీ, అగ్నిలో దూకి కానీ ఆత్మహత్య చేసుకుంటాను తప్ప శిశుపాలుని పెళ్లి చేసుకుని అనుకుందిట. ఆ సమయంలో కొంచెం శుభశకునములు అయ్యాయి. సరిగ్గా శ్రీకృష్ణుడు నగరంలోకి అడుగుపెట్టాడు. ఈ నగర ద్వారం దగ్గర ఆర్చి ఉంటుందే తోరణం, ఆ తోరణం దగ్గర మాత్రం రథం ఆపమని అగ్నిజ్యోతనుడు, అయ్యా ఇక్కడ నుంచి మీతో రథంలో వస్తే తర్వాత నాకు చిక్కులు ఉంటాయండి, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టు తెలిసిందంటే మా పరమ దుర్మార్గుడైన రుక్మితో ఇబ్బంది అని రహస్యంగా అక్కడ దిగిపోయి వెళ్ళిపోయాట. ఇదో సమస్య అండి. ఉద్యోగులకి చాలా యాతనలు ఉంటాయి. ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు కూడా ఫుట్బాల్ ఆడుకుంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని రథం దిగి మరొక మార్గంలో రుక్మిణీదేవి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఈ తోరణం దాటి నగరంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చే సమయానికి మహాసైన్యంతో బలరాముడు కూడా వచ్చి సైన్యమును ఊరవతలాపాడు. బలరాముడు ఒక్కడు వచ్చి కృష్ణుడితో కలిసిపోయాడు. ఇది భీష్మక మహారాజు గారికి తెలిసింది. ఆయన ఆనందపడిపోయాడు. ఆయన పరుగు పరుగునొచ్చి బలరామకృష్ణుల్ని చూచి, బలరామకృష్ణులారా, పెళ్లికి నేనే శుభలేఖ పంపాలి, కానీ కొన్ని కారణముల చేత. ఏమిటా కొన్ని కారణాలు? మనకు తెలుసు కానీ ఆయన చెప్పలేకపోయాడు. నా కొడుకు వల్ల మిమ్మల్ని పిలవలేకపోయాను. నేను పిలవకపోయినా మా అమ్మాయి పెళ్లికి మీ అన్నదమ్ములు వచ్చారు. అవతారమూర్తులైన మీరు మా అమ్మాయి పెళ్లికి రావడం మా అదృష్టం. ఈ పెళ్ళయ్యేదాకా ఇక్కడ ఉండి విందు భోజనం చేసి మా భోజనాలన్నీ స్వీకరించాక మేమిచ్చే చందనం తాంబూలం స్వీకరించి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించి వెళ్ళండి అనగానే కృష్ణుడు నవ్వి, మామయ్య గారు నేను లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది అన్నాడు ఆయన. మామా నేను లేదే పెళ్ళి ఎలా అవుతుంది అనగా, అలాగే ఉండాలి సందడిగా, పెళ్ళయ్యేదాకా ఉండు సుమా అన్నట్టు ఆయన అని వీళ్ళకి విడిదినిచ్చాడు. అప్పుడు వాళ్ళు విడిది దగ్గర రథాలాపి కాలినడకన నగరం అంతా చూడటానికి బయలుదేరాడు. అలా వాళ్ళు కాలినడకన వెడుతూ ఉంటే ఈ జనాలందరికీ తెలిసిందట, విదర్భ పౌరులందరికీ కృష్ణుడు వచ్చినట్టు తెలిసి మేడల మీద మిద్దెల మీద గొంతుల్లోనూ గోడల మీద ఎక్కి కృష్ణుడిని చూచి పులకించిపోయారు. ఎంత ఆనందపడిపోయారో తెలిసిన వాళ్ళు. తగునీ చక్రి విదర్భరాజ సుతకుల్ తథ్యంబు వైదర్భియుల్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరం దగులంగట్టిన బ్రహ్మనేర్పరి గదా దర్పాహతారాతియై మగడౌగవుత చక్రి ఈ రమణికిల్ మా పుణ్యమూలంబునన్. పౌరులు చాలా మంచివాళ్ళు, అందుకని వాళ్ళు కృష్ణుణ్ణి చూచారు. వాళ్ళకి రుక్మిణి తెలుసు కదా, అందుకని మనస్సులో రుక్మిణిని దర్శించారు. ఆహా, రుక్మిణి వంటి సౌందర్యవతికి ఈ కృష్ణుడే సరిపోతాడు, ఈ కృష్ణుడికి రుక్మిణి సరిపోతుంది, ఈ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. ఈ ఇద్దరూ దంపతులైతే ఎంత బాగుండును. బ్రహ్మదేవ, నీ సృష్టిలో అన్ని లోపాలే, అందంగా ఉండే పద్మాకర్ లాంటి వాళ్ళకేమో పనికి లేని పని కూడా అనకూడదు అనుకోండి. సహజంగా సుందరుడికి ఏమీ పనికిరాని భార్యను అంటగడతావు, మంచి అందంగా ఉండే అమ్మాయికి ఎందుకు పనికిరాని వాడిని అంటగడతావు. ఎక్కడ చూసినా విచిత్రమైన దాంపత్యం. భార్య బాగుంటే భర్త బాగుండడు, భర్త బాగుంటే భార్య బాగుండదు. కానీ ఈ ఇద్దరు మాత్రం ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఈ ఇద్దరిని కనుక ఏర్చి కూర్చి పెళ్లి చేశావా, అప్పుడు నువ్వు నిజంగా ధన్యాత్ముడివి, బ్రహ్మ చాలా గొప్పవాడు అని అంతా పొగుడుతారు. ఈ ఇద్దరం దగులం గట్టిన బ్రహ్మని ఏర్పరి కదా, ఈ ఇద్దరిని కనుక దంపతుల్ని చేస్తే అప్పుడు బ్రహ్మ గొప్పవాడు అవుతాడు. మేము ఇంతకాలం ఎంతో కొంత పుణ్యం చేశాం, మా పుణ్యఫలమంతా ఈ ఇద్దరికి ధారపోస్తున్నాం, మా పుణ్యం మా తపస్సు మా నోముల ఫలితముగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి, దంపతులు అవ్వాలి అని వాళ్ళు తమ పుణ్యం ధారపోశారట ఇద్దరు కూడా. ఇప్పుడు వీళ్ళలా అందరికీ ఆనందం కలిగిస్తూ వీధుల్లో తిరుగుతూ ఉండగా ఇక్కడ అగ్నిద్యోతరుడు మరొక వైపు నుంచి రహస్యంగా రుక్మిణి అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడ లోపల ఏడుస్తుంటే తలుపు తట్టాడు. ఆవిడ నేను తీయనంది, నేనమ్మా మీ గురువు గారిని అనగానే బ్రహ్మానందంతో ఆవిడ తలుపు తీసింది. తలుపు తీసి ఆయన ముఖం చూడలేక తల ఉంచుకుందిట. ఎందుకని? తీరా ఈయన ఏం వార్త తెచ్చాడో, అది పండో కాయో, ఆయన ఏం చెబుతాడో అని ఉద్విగ్నతతో కంగారు పడుతున్న తొట్టు పడుతున్న శరీరంతో తల వాల్చి ఉన్నది. అప్పుడు ఆయన, ఎందుకు తెలియ నీకంత భయం? వచ్చాడు కృష్ణుడు అన్నాడు ఆయన ముందు. కృష్ణుడు అని సాగతీస్తే ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చేటట్టుందిట. అందుకని తెలివైన వాళ్ళు ఏం చెప్పాలన్నమాట, ముందు వచ్చాను కృష్ణుడు అనాలి. కృష్ణుడు వచ్చాడనగానే అప్పుడు ఆవిడకి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అప్పటిదాకా గురువు గారిని నిలబెట్టిందిట, ఇప్పుడు కృష్ణుడు వచ్చాడని చెప్పగానే ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. మంచి వార్త చెప్పాడు కదా, కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి గురువు గారు అంది.
మెచ్చె భవద్గుణోన్నతి కమే యథనావళులిచ్చె నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక.
కన్యామణి, నీ గురించి కృష్ణుడికి చెప్పగా ఆయన ఆనందించాడు, నిన్ను మెచ్చుకున్నాడు, నీ గుణములకు సంతోషించాడు, నాకు బోలెడన్ని కానుకలిచ్చాడు. వెంటనే ఆయన కదో ఆనందం, అమేయ ధనావళులిచ్చే లెక్కలేనన్ని ధనాలిచ్చాడు, గుర్రాలు ఏనుగులు నగలు ఒకటేమిటి, నాకు హైదరాబాద్లో బంజారా హిల్స్లో కూడా 4 ఫ్లాట్లు ఇచ్చేశాడు ఏకంగా. ఈ విధంగా అమేయ ధనావళులు ఇచ్చాడు. స్వయముగా సుదర్శన చక్రం ధరించిన ఆ పరమాత్ముడు ఇక్కడికి వేయించేశాడు. ఆ పరమాత్ముడు ఎటువంటి వాడో తెలుసా, వాడు ఎవరు అడ్డమైనా సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు ఎవరైనా మీదకి దాడికి వచ్చిన వారందరినీ చీల్చి చెండాడి సంహరించి జయించి నిన్ను పట్టుకుపోతాడు, నిన్ను వివాహం చేసుకుంటాడు, మీ ఇద్దరికి పెళ్ళై తీరుతుందని చెప్పగానే ఆవిడ ఎక్కడ లేని ఆనందం పొందింది. గురువుగారి కాళ్ళ మీద పువ్వులు వేసింది, పూజించింది, మహాత్మా నా జాతకమే మార్చేసేవంది, నువ్వు గురువువి, గురువు అంటే నీలా ఉండాలి, నీ వల్ల నేను ఇవాళ బ్రతికాను, నువ్వు రావడం కాస్త ఆలస్యమైతే చచ్చిపోదాం అనుకున్నాను, ఆ సమయంలో నా ప్రాణం నిలబెట్టావు అని చెప్పానుగా. ఈ భాగవతంలో ఏ పద్యం వదలాలన్నా మనస్కరించదనమాట. సరే కొంత చెప్పుకుందాం. జల్లజాతే క్షణు తోడి తెచ్చితివి నా సందేశముం చెప్పి నన్నిలువం పెట్టితి, నీ వలననే బ్రతికి తిన్ నీ ఎట్టి పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గ్రావింపనే నేర అంజలిగా విల్చద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళావు, నా గురించి చెప్పావు, ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఆయన ఇక్కడికి వచ్చిన విషయం నాకు చెప్పావు, నా ప్రాణం నిలబెట్టావు, నీ వల్ల బ్రతికాను, నీవు రావడం మరికొంత ఆలస్యమైతే నేను ప్రాణం విడిచిపెట్టేదాన్ని, కాబట్టి నీవే నా ప్రాణం నిలబెట్టావు, నీలాంటి పుణ్యాత్ములుంటారా ఈ లోకంలో, ఎంత మహోపకారం చేసి నాకు కృష్ణుడికి కళ్యాణం ధరిపిస్తున్న నీకు నేనేం ఉపకారం చేస్తాను, ఏమీ చెయ్యలేను, ఒక్కే ఒకటి చేయగలను, ఎంచేతంటే నేను తండ్రి చాటు బిడ్డని గనక నీకు పెద్దగా సంపదలు ఇవ్వలేకపోవచ్చు, కానీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను, అంజలి గావించదా అని రెండు చేతులు జోడించి నమస్కరించింది. మహాత్మా, నువ్వు బంధువులకి చింతామణి వంటి వాడివి, కోరిన కోరికలు తీర్చేవాడివి, మహాత్ముడివి, నేను నీకేమిస్తాను, నమస్కరిస్తున్నానంది. నిజంగా ఆయన జాతకం ఏమైందో తెలిసిన, అంతటి ఆదిలక్ష్మి సత్కరించి నమస్కరించగానే ఆ క్షణమే ఆయన మోక్ష లక్ష్మిని పొందాడు, ఆయన దుఃఖాలన్నీ తీరిపోయాయి, ఆయన శరీరం విడిచిపెట్టాక శాశ్వత వైకుంఠం పొందాడు. అమ్మవారి అనుగ్రహం పొందడం అంటే మాటల అనుగ్రహంలో కూడా నమస్కారం చేసింది ఆవిడేకంగా. ఇప్పుడు సంతోషంతో స్నానం చేసింది, పవిత్ర స్నానం చేసింది, మంగళ స్నానం చేసింది, పన్నీటితో జలకమాడింది, కన్నీరు తుడుచుకుంది, జడ వేసుకున్నది, ముఖానికి పసుపు పూసుకుంది, నగలు అలంకరించుకున్నది, అద్భుతమైనటువంటి ఎర్రని అంచు కలిగిన చీర కట్టుకున్నది, అలంకారం అయిపోయాక మౌన వ్రతంతో చెలికత్తెల్ని వెంట పెట్టుకుని కొన్ని కానుకలు కూడా తీసుకుని ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళింది, ఉత్తరం దిక్కులో ఉన్న శివాలయానికి బయలుదేరింది. ఎప్పుడూ కూడా స్నానానంతరం వాళ్ళ కులాచారం ప్రకారంగా పార్వతీ పరమేశ్వరుల్ని పూజించేవారు. ఇప్పటికి కూడా చాలా మందిళ్లలో పెళ్లికి ముందు అమ్మాయి చేత గౌరీ కళ్యాణం చేయిస్తారు, కానీ పూర్వకాలం కళ్యాణ మండపంలో కాకుండా ఆలయానికే తీసుకెళ్లి అక్కడ గౌరీ కళ్యాణం చేయించేవారు. ఆ సమయంలో వీళ్ళు ఏంటంటే స్నానమై అలంకరించుకుని బొట్టు పెట్టుకున్నాక, కళ్యాణ తిలకం పెట్టుకున్నాక మళ్ళీ అమ్మవారి పూజ అయ్యేదాకా ఎవరితో మాట్లాడకూడదట, మౌన వ్రతంతో ఉండాలి, అది కఠోర నియమం. అలాగే ఈవిడ మౌన వ్రతం పూని బయలుదేరింది. చెలికత్తెలు రకరకాల చీరలు నగలు కానుకలు పుచ్చుకున్నారు. ఈ కానుకలు కొన్నేమో అమ్మవారికి, అమ్మవారికి ఇచ్చిన తర్వాత మిగిలినవి
ముత్తయిదువులకు ఇవ్వాలి. పెళ్లికి ముందు పుణ్యస్త్రీలని సువాసినులను పూజించటం ఒక సంప్రదాయం. అందుకని ఆ శివాలయంలో అప్పటికే మహానుభావులైన పురోహితుల యొక్క భార్యలంతా ముత్తయిదువులు బారులు తీరు ఉన్నారు. వారికి కూడా కానుకలు ఇవ్వడానికి ఇవన్నీ పుచ్చుకుని బయలుదేరింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పెద్దగా సెక్యూరిటీ ఉండదు. ఏదో నామకే వస్తే నలుగురు ఐదుగురు భటులు తప్ప. ఆ సమయంలో ఆలయానికి వెళుతున్నప్పుడు ఎక్కువ మంది సిబ్బంది ఉండకూడదట. ఎక్కువ సిబ్బంది ఉంటే అది ఇబ్బంది. అందుకని కొద్ది మందితో వెళ్ళింది. ఈ కాస్త జనం బయట మెట్ల దగ్గర ఉన్నారు. ఈవిడ మెట్లు ఎక్కింది, ఆలయం పైకెక్కింది, ఆలయంలోకి వెళ్ళింది, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసింది. ప్రదక్షిణ చేసి భక్తితో ఇప్పుడు ఆలయం లోపలికి ప్రవేశించింది. అక్కడ అర్చకులు ఈవిడ పేరు మీదుగా అమ్మవారికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి అర్చన చేశారు. ఓ పక్కన శివుడు, మరో పక్కన పార్వతి, ఇద్దరు ఉన్నారు. ఈ పార్వతీ పరమేశ్వరులు విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విశ్వేశ్వరుడు, విశాలాక్షి. ఇదే కుండినపురం అంటే. మన అన్ని పురాలు ఇక్కడే ఉన్నాయి మనకి. అర్చన చేస్తూ అలాగే రెండు చేతులు జోడించి అమ్మను చూస్తూనే ఉందిట ఆవిడ. అమ్మవారిని చూస్తూ నమస్కరిస్తోంది. అప్పుడు అమ్మవారి మీద పెట్టిన ఒక పువ్వు కిందకి రాలింది. ఎప్పుడైనా అమ్మ మీద పెట్టిన పుష్పం కిందకి రాలిందంటే అది శుభం, మనల్ని అనుగ్రహిస్తోందని అర్థం. అమ్మ ఆ పుష్పం అర్చకులు పట్టుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టారు. అప్పుడు ఆవిడ భక్తితో ఏమని ప్రార్థించింది పార్వతీ పరమేశ్వరుల్ని? నమ్మితి నా మనంబున, నమ్మితి నా మనంబున, సనాతనులైన ఉమా మహేశుల మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా. మేటి పెద్దమ్మా దయాంబురాశివి కదమ్మా, హరిల్పతి చేయుమమ్మా, నిన్నమ్మిన వారికన్నడును నాశము లేదు కదమ్మా. ఈ శరీ అమ్మా పార్వతి, ఈశ్వరి, నేను నా మనస్సులో నిత్యం ఆది దంపతులను, పురాణ దంపతులను, మీ పార్వతీ పరమేశ్వరుల్నే పెట్టుకుని పూజిస్తూ ఉంటాను. మీరు చరిత్రలో మొదటి దంపతులు, పురాణ దంపతులు. పురాణ దంపతులను ఎందుకు వచ్చిందంటే పురా అపి నవం ఇది పురాణం, పాతది కానీ కొత్తగా ఉంటుందిట. పార్వతీ పరమేశ్వరులు మొదటి దంపతులు, కానీ వాళ్ళిద్దరూ మన దగ్గరకు వస్తే ఇప్పుడే పెళ్లి చేసుకున్న ఫ్రెష్ దంపతుల్లో ఉంటారన్నమాట. అప్పుడే వివాహం చేసుకున్న తాజా దంపతుల్లో ఉంటారట. అందుకని వాళ్ళని పురాణ దంపతులు అంటారు. అటువంటి మిమ్మల్ని భక్తితో పూజిస్తున్నాను. అమ్మా నువ్వు దయాసముద్రురాలివి, కరుణాసముద్రురాలివి. శివుడు నీ భర్త కావడానికి ఎంతో తపించిపోయావు, అది నీకు తెలుసు. నేను ఇప్పుడు కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరికి వివాహం అయ్యేలా చెయ్యి. హరిని నాకు భర్తని చెయ్యి. తల్లులకి తల్లివి, అమ్మలకి అన్నయ్య అమ్మవి, ముగురమ్మల మూల పుటుంబవి, చాలా పెద్దమ్మవి, దయాంబురాశివి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నాశనము లేదని భక్తితో ప్రార్థించింది. ఇలా ప్రార్థించి అమ్మవారి కానుకలన్నీ అమ్మకిచ్చి ఇప్పుడు అక్కడ ఉన్న ముత్తయిదువులందరికీ కూడా భక్తితో నమస్కరించింది. వారంతా శాసలు, అక్షతలు నెత్తిమీద జల్లారు, కానుకలు సేకరించారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? శిశుపాలుడితో పెళ్ళవ్వాలన్లా. మనోవాంఛాఫల ఫలసిద్ధిరస్తు, మనోవాంఛాఫలసిద్ధిరస్తు అన్నారట. నీ మనస్సులో ఏమి కోరుకుంటావో ఆ కోరిక తీరుగాక అన్నారు తప్ప ఈ పెళ్ళవ్వాలనలేదు వాళ్ళు. ఇలా వాళ్ళందరి ఆశీస్సులు స్వీకరించింది, కానుకలిచ్చింది. మౌన నియతి మాని మగువ వెడలే, అప్పుడు మౌన వ్రతం విడిచిపెట్టింది. పైనుంచి కిందకి దిగడం మొదలెట్టింది. గుడి మెట్లు మొత్తం ఎప్పటికి కూడా ఉంటాయి, 36 మెట్లు ఉంటాయి ఆ రోజుల్లో. ఈ మధ్యకాలంలో ఏమన్నా మార్పులు చేస్తున్నారని విన్నాను. కొత్త మెట్లు ఏమైనా వచ్చాయో పాతపోయాయో తెలియదు, కానీ పూర్వం ఒకప్పుడు మేము ఎక్కినప్పుడు 36 మెట్లు ఉండేవి. ఈ మెట్లమ్మట కిందకి దిగుతోంది. దిగుతున్నప్పుడు ఆవిడ తల వంచుకు దిగుతోందిట. నేను తల వంచుకుని దిగుతాను, మెల్లగా తల పైకెత్తుతాను, తల ఎత్తగానే నాకెదురుగుండా కృష్ణుడు కనపడితే నేను బ్రతుకుతాను లేకపోతే బ్రతకను అనుకుంది, ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్నది. ఇలా ఒక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిగుతోంది ఆవిడ. ఈలోపు రుక్మిణీదేవి గుళ్ళోకి వచ్చిందని, శివుణ్ణి అర్చిస్తోందని పెళ్లికొచ్చిన మహారాజులకి, రాజకుమారులకి, అందరికీ తెలిసిపోయింది. వాళ్ళంతా వాళ్లలో వాళ్ళు అనుకున్నారు, పెళ్లికి లోపలికి అందరం వెళ్ళలేం కాబట్టి పెళ్లిలో రుక్మిణిని పూర్తిగా చూడలేం, పెళ్ళయ్యాక అంతఃపురంలో ఉంటుంది అప్పుడు అసలు చూడలేం, రుక్మిణి చాలా అందగత్తని విన్నాం మనం, ఇప్పుడు గుళ్ళోకి వచ్చి కిందకెడుతోందిట కాబట్టి ఇప్పుడే చూసేద్దాం ఒక్కసారి
అందుకే తెల ఉంటుందో. శిశుపాలుడు చాలా అదృష్టవంతుడు అంటున్నారంతా. శిశుపాలుడు అదృష్టం మనం కూడా చూద్దాం అనుకుని వీళ్ళంతా చక్కచక్క అలంకారాలు చేసుకుని, కొందరేమో మేసాలు ఇలా దువ్వుకుంటూ, ఈ నెరిసిపోయిన మేసాలకు రంగులు వేసుకుంటూ, కనుబొమ్మలు తీర్చిదిద్దుకుంటూ, జుట్టుకు విగ్గులు పెట్టుకుంటూ, ఇలా రకరకాల వేషాలు వేసి వాళ్ళంతా రుక్మిణీదేవి మెట్లు దిగుతోందని చెప్పుకున్నాక గుడిమెట్లు, ఆ గుడిమెట్లకు అటు ఇటు బారులు తీరి నిలబడ్డారు.